అలాగే కృష్ణుడి మీద ఎవడైనా మాయ ప్రయోగిస్తే ఆ మాయ కృష్ణుడి మాయలో కలిసిపోతుంది తప్ప ఆ కృష్ణుడిని ఏమీ చేయలేకపోతుంది. అందువల్లే బ్రహ్మ మాయ చివరికి పరమాత్మలో కలిసిపోయి బ్రహ్మనే మాయ చేసింది. ఇప్పుడు దాంతో బ్రహ్మగారికి మతిపోయిందన్నమాట. అప్పుడు ఆయన, భగవంతుడా, నన్ను కన్న తండ్రి ఈ మాయలోంచి బయటపడలేకపోతున్నాను. నేను ఇన్నాళ్ళయ్యింది కానీ ఇటువంటి మోహం ఎప్పుడూ పొందలేదు, నన్ను అనుగ్రహించు అని ఒక్కసారి తన తండ్రి అయిన శ్రీమన్నారాయణుణ్ణి శరణు కోరాడు. ఈ భ్రాంతిలోంచి బయటపడలేక అలా శరణు కోరి కళ్ళు మూశాడో లేదో అప్పుడు మళ్ళీ ఇంకో చిత్రం జరిగింది. ఈ కింద బృందావనంలో కృష్ణుడి చుట్టూతో ఉన్న దూడలన్నీ మాయమైపోయాయి, పిల్లలంతా మాయమైపోయారు. ఇప్పుడు ఆ దూడల బదులు పిల్లల మందులు ఎవరు కనిపించారు? కనకదండ సుకుమార మండి తంబైన చారు లక్షణ లక్షిత నకపాద గొల్పజాను జంఘోరు కఠినాభిమధ్యోదరులును సాదరులును కంఠసూత్ర కటిసూత్రహారకేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితులును కంబు కంధరులును పాల నాసాధర వదన కర్ణులును నీల నేరదవర్ణులును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితులును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జా విద్యా విద్యాది మాయా శక్తి సేవితులున యొప్పు పరమే ఈశ్వరుని రూపంబులు భక్తి సంభ్రమంబున అగ్గలంబులుగా చూచి విరించి రాయంచ డిగ్గ నురికి కనకదండ సుకుమార మండితంబైన శరీరంబు నేలం వడనేసి సాగిలంబడి లేచి ఇట్లని నుతించే. ఇక్కడ పోతన గారు పద్యం రాయకుండా ఒక పేజీ పేజీ గద్యం రాశారు. ఎందుకంటే ఆ రూపం వర్ణించడానికి పద్యం సరిపోక గద్యం రాశాడు ఆయన భాగవతంలో. ఇప్పుడు చూస్తూ ఉండగానే బ్రహ్మగారికి దూడలు కనపడలేదు, పిల్లలు కనపడలేదు, మొత్తం పిల్లలందరూ మాయమైపోయారు. ఆ పిల్లల స్థానంలో వేలాది చేతులు, వేలాది శిరస్సులు, వేలాది పాదములు ధరించిన శ్రీ మహావిష్ణువు కనబడ్డాడు. ఎక్కడ చూసినా దూడలు, ఇటు పిల్లలు, అందరూ విష్ణు స్వరూపాలు అయిపోయారు. అందరికీ వేల చేతులున్నాయి, అందరికీ వేల పాదాలున్నాయి, అందరికీ వేల శిరస్సులున్నాయి. అందరూ శిరస్సుల మీద కిరీటాలు ధరించారు. ఆ కిరీటాలకి నవరత్నములు తాపడం చేయబడున్నాయి. చెవులకు కుండలాలున్నాయి, మెడలో కౌస్తుభమణి ఉన్నది, శ్రీవత్సమనే పుట్టుమచ్చ కుడివైపు ఉన్నది, ఎడమవైపు లక్ష్మీదేవి ఉన్నది, నడుముకి వడ్డాణం ఉన్నది, ఆ వడ్డాణానికి ఇంతంత గంటలున్నాయి, కాళ్ళకి నూపురాలున్నాయి. వాళ్ళ చుట్టూత, ఆ పిల్లల చుట్టూత, విష్ణుస్వరూపాలుగా మారిన పిల్లల చుట్టూత ప్రహ్లాదుడు, నారదుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, పుణ్యశీలుడు, సుశీలుడు ఇలాంటి వాళ్ళు చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రం చేస్తున్నారు. అటువంటి ఆ పరమాత్మ రూపాలు చూచి పులకించిపోతూ ఉండగా మొత్తం దూడలు, పిల్లలు, ఈ విష్ణు స్వరూపాలుగా ఉన్నవన్నీ పోయి కృష్ణుడిలో కలిసిపోయాయి. ఇప్పుడు కేవలం శ్రీకృష్ణుడు, మొత్తం భూమి ఆకాశాలు నిండిపోయి ఒక కాలు మీద మరో కాలు పెట్టి ఒయ్యారంగా, చేతిలో మురళి పెట్టుకుని, నెత్తి మీద నెమలిపించం పెట్టుకుని మధుర మోహనంగా పాడుతున్నాడు. ఇది నిజమైన మోహన మురళీగానమంటే ముల్లోకముల ముగ్ధుల చేసే మోహన మురళీలోల అని జగత్తాయనని గానం చేయటం మొదలుపెట్టిందిట. ఆయన మురళి వాయిస్తూ ఉంటే మూడు లోకాలలో ప్రజలు ముగ్ధులైపోయారు, తమను తాము మరిచిపోయారు. ఆయననే చూస్తూ, ఆనంద స్వరూపాన్ని చూస్తూ వాళ్ళు ఆనంద పరవశులైపోయారు. ఆ కృష్ణుడి రూపాన్ని చూడటంతో పులకించిపోయిన బ్రహ్మదేవుడు, ఎంత పొరపాటు చేశాను, నన్ను కన్న తండ్రిని, సమస్త లోకాల్లో వ్యాపించి ఉన్నవాడిని, దుష్ట శిక్షణ కోసం భూలోకంలో అవతరించిన వాడిని, ఈ పరమాత్మని బుద్ధి లేక పరీక్షించాలనుకున్నాను, దానికి తగిన శిక్ష పడిందనుకున్నాడు. టక్కున హంస మీద నుంచి కిందకు దూకేశాడు అమాంతంగా. విరించి రాయంచ డెగ్గనురికి అన్నారు. అంతటి విరించి బ్రహ్మదేవుడు రాజహంస మీద నుంచి కిందకి దూకాడు. దూకడం దూకడం కృష్ణుడి పాదాల మీద పడిపోయాడు. బ్రహ్మదేవుడు సుకుమారంగా ఉంటాడట. బ్రహ్మ శరీరం అచ్చం తామరపు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తామరపు రంగులో ఎర్రగా ఉంటాడు ఆయన. ఆయన ముఖం కోమలంగా ఉంటుంది. నల్లని ఒత్తైన జుట్టుతో ఎప్పుడు చూసినా 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో వయస్సు ఉండేటటువంటి యువకుడిలో ఉంటాడు బ్రహ్మ అంటే. బ్రహ్మగారికి రిటైర్మెంట్లు ఇస్తామండి సినిమాల్లో కొంతమంది, అదేం కర్మ కానీ బ్రహ్మ అంటే రిటైర్ అయిపోయిన వాడిని చూపిస్తారు. బ్రహ్మగారు ముసలాడవడానికి ఆయన దేవతాస్వరూపుడు గుర్తుపెట్టుకోండి. ఎవడికి ఏ బుద్ధి పుట్టిందో తెలియదు కానీ ఓ పావలాకి ఒక ఎండవండ పట్టుకొచ్చేయటం, వాడికి ముసలిగడ్డం పెట్టడం. బ్రహ్మ అంటే సుకుమార శరీరంతో సుందరాకారుడై ఉంటారని భాగవతంలో కూడా వర్ణించారు. సుకుమార శరీరంట, ముట్టుకుంటే తామర పువ్వుని ముట్టుకుంటున్నట్టు ఉంటుందిట. అసలు ఈ ప్రపంచంలో అందగాళ్ళు అంటే కొంతమందే, నేను బ్రహ్మ. అలాంటి బ్రహ్మగారు ఆ ఎర్రని రూపంతో సుకుమార శరీరంతో ఈ నాలుగు తలలు కిరీటములతో సహితంగా కృష్ణుడి కాళ్ళ మీద పెట్టి ఆ కాళ్ళ మీద కన్నీళ్లు కారుస్తూ స్తోత్రం చేశాడు. ఇప్పుడు కృష్ణుడి కాళ్ళు కడిగాడు, ఆయన కన్నీటితో కడిగాడు. ఆయనకి నాలుగు తలలు, తలకాయకి రెండు చొప్పున నాలుగు రెళ్ళు, ఎనిమిది కళ్ళు. ఈ ఎనిమిది కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కార్చాడు. ఆ ఆనంద బాష్పాలు కృష్ణుడి పాదాల మీద పడ్డాయి. ఆ పాదాలు శుభ్రంగా కడిగాడు. నులివెచ్చని కన్నీటితో కడిగాడు. ఆయన కాళ్ళు కడిగేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కడిగితే పాదాలకు చాలా హాయిగా ఉంటుంది. మరీ చని నీళ్లతో కడగకుండా కొంచెం కన్నీళ్లతో కడిగాడు గనక ఆ కన్నీళ్లు వేన్నీళ్లలో ఉన్నాయి గనక ఆయన పాదాలు పులకించిపోయాయిట. అలా నులివెచ్చని కన్నీటితో కడిగి ఆ అడుగుల మీద పడతాడు, లేస్తాడు, కాళ్ళు గట్టిగా పట్టుకుని అడుగునున్న దుమ్ము నెత్తి మీద వేసుకున్నాడు. మళ్ళీ పులకించిపోతాడు, మళ్ళీ కాళ్ళ మీద పడతాడు. కాసేపు ఆయన మైమరిచిపోయాడు. ఆనందం ఎక్కువైపోతే ఏం చేస్తున్నారో తెలియదుగా, దాంతో తనను తాను మరిచిపోయాడు. ఆ తర్వాత భక్తితో స్తోత్రం చేశాడు. నౌమీడ్యతే భ్రవ పుషే తడిదంబరాయ గుంజావతంస పరిపించ లసన్ముఖాయ వన్యస్రజే కబళ్ళవేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ. ప్రభు శ్రీమన్నారాయణ వాసుదేవ, నీ పాదపద్మములకు భక్తితో నమస్కారం చేస్తున్నాను. నీ శరీరం నల్లని మేఘంలా ఉంది. నువ్వు ప్రస్తుతం పశుపాంగజాయ, పశుపహ, పశువులు పాలించేవాడు నందుడు. ఆయన పుత్రుడిగా, నందపుత్రుడిగా కనపడుతున్నావు. ఐదేళ్ల బాలుడిలా కనపడుతున్నావు. నెత్తి మీదకి వెళ్లాడుతున్న జులపాల జుట్టుతో ఉన్నావు. చెవులకు గురివింద పూసలు గుచ్చినటువంటి కుండలాలు ధరించావు. అరచేతిలో పెరుగన్నం ముద్ద పట్టుకున్నావు, మరో చేతిలో వెదురు బెత్తం పెట్టుకున్నావు, బొడ్లో మురళీ దోపుకున్నావు. అటువంటి నీ పాదపద్మములకు నమస్కారం. నీవు ప్రస్తుతం ఇలా గోపాల బాలుడి రూపంలో ఉన్నావు, కానీ ఈ రూపం నీకు నిజమూర్తి కాదు. నీకు అసలు రూపం లేదు, గుణం లేదు, కర్మ లేదు. కానీ ప్రజల్ని అనుగ్రహించడం కోసం అప్పుడప్పుడు రూపం ధరిస్తావు. ఎన్నో రూపాలు నీకున్నాయి. ప్రస్తుతం ఇలా గోపాల బాలుడి రూపంలో మమ్మల్ని అనుగ్రహిస్తున్న నీకు నమస్కారం. ఈ ప్రజలు అజ్ఞానంలో పడి సంపదలే శాశ్వతమనుకుని ఒక్కనాడు కూడా నిన్ను పట్టించుకోకుండా ఎంతసేపు సుఖాల లాలసత్వంలో పడిపోతున్నారు. అటువంటి వాళ్ళందరినీ అనుగ్రహించే నీ దివ్యమంగళ రూపానికి నమస్కారం. అన్నిటికంటే శుభాన్ని ప్రసాదించేది భక్తి. అటువంటి భక్తిని విడిచిపెట్టి తక్కిన మార్గాలకు వెళ్ళడం ఎటువంటిది? నాణ్యద్యథా స్థూల తుషావఘాతినాం. ఒక ఆయనకి బియ్యం కావాల్సి వచ్చాయట. అందుకని బియ్యం కోసం ఏం చేసేట, పొల్లు పట్టుకొచ్చాట. పొల్లు అంటే మీకు తెలుసుగా, పూర్వం ఏం చేసేవారు, ధాన్యాన్ని ఇలా చేటలో పట్టుకుని కిందకి తూర్పారబట్టేవారు. అప్పుడు ధాన్యం గింజలు కింద పడేవి, గింజలు లేని పొల్లు ఉంటుందే ఓక, ఆ ఓక ఎగిరిపోయేది. కొన్ని ధాన్యం గింజలు లేనటువంటివి కూడా కంకులు ఉంటాయి వరి పంటలో, వాటిని ఓక లేక పొల్లు అంటారు. ఆ పొల్లు పట్టుకొచ్చి ఇంట్లోకి దాన్ని దంచేట. పొల్లులో బియ్యం గింజలు ఉంటాయా? బియ్యం గింజలు పొరపాట్లు కూడా ఉండవు. ధాన్యం పట్టుకొచ్చి దంచితే బియ్యం వస్తుంది తప్ప, పొల్లు పట్టుకొచ్చి ఓక పట్టుకొచ్చి అది ఎంత ఎక్కువగా ఉన్నా దాన్ని దంచితే అందులోంచి బియ్యం రాదు. అందుకని నాణ్యద్యథా స్థూల తుషావఘాతినాం. పొల్లు దంచిన వాడికి బియ్యము రాదు, భక్తి విడిచిపెట్టిన వాడికి ముక్తి రాదు. కాబట్టి అన్నిటికంటే గొప్పది ఏమిటనమాట, మోక్షం పొందాలంటే ముందు భక్తి కావాలి. భక్తితో హాయిగా గోవింద అన్నంత సులభముగా కొన్ని వేల మంత్రములు మనం చదవలేము. ప్రతి వ్యక్తి వేద మంత్రాలు చదివి యజ్ఞాలు చేయాలంటే కష్టం. చదివిన వాడికి కూడా దాని అర్థం తెలియకపోవచ్చు, ప్రక్రియ తెలియకపోవచ్చు. కానీ భక్తి దగ్గర కృష్ణ గోవింద అని ప్రేమతో ఒక్కసారి పలికితే చాలు. ఆ పలికేటప్పుడు కూడా గోవింద లేక గోయింద అనే వాళ్ళని ఎంతోమంది చూసాం కదా. రామచంద్ర అది గోవింద శబ్దం, అయినా గోయిందా గోయిందా అంటాడేమిటివాడు. అది ఏదో గోయింగ్ అన్నట్టుగా ఉంటుంది నాకు. కృష్ణుడు అక్కడి నుంచి ఆ దెబ్బకి పారిపోయేటట్టుగా ఉంటుంది. అయినా ఆయన సంతోషిస్తాడట, పాపం పిల్లాడండి, వాడికి గోవింద అండం రాదు, గోయింద అన్నాళ్ళే, అయినా నా సొమ్మేమన్నా పోయిందా అనుకుని, నువ్వు గోయిందా అన్నా నా సొమ్మేమైనా పోయిందా అని దగ్గరికి తీసుకుంటాడట ఆయన. ఆయన ఎంత మంచివాడండి. అందుకే భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి అన్నారు. భగవంతుడికి మనం ఎప్పుడు చిన్నపిల్లలమే. చిన్నపిల్లలు మన దగ్గరకు వచ్చి డాడీ అని ముద్దుగా పలికితే మన బాడీ మొత్తం షేక్ అయిపోట్లా, వాడు జీళ్ళే పట్టుకుంటే. అందువల్ల పిల్లలు ఎలా అయితే తల్లిదండ్రుల దగ్గరకు వస్తే వాళ్ళు ఎలా మాట్లాడినా బుజ్జి బుజ్జి పిల్లల యొక్క మాటలు మనకు ఆనందం కలిగిస్తాయో, భగవంతుడు కూడా మనం బుజ్జి పిల్లలమే కనుక మనం సరిగ్గా పలకలేకపోయినా ఆనందిస్తాట. గురువు బ్రహ్మ అనమంటే గురు బ్రహ్మ అన్న పోన్లే, వీడికి శ్లోకం రావట్లేదు అంటారు. శుక్లాంబరధరం రావట్లేదు ఈ మధ్యకాలంలో గురువు బ్రహ్మరాదు మా ఐదారి జీవితాలు. ఒక్క శుక్లాంబరధరం అన్న ఒక్క శ్లోకం కూడా చదవలేకపోతే ఇంక ఏం భవిష్యత్తు వస్తుందండి మనకి? శుక్లాంబరధరం అంటే ఏంటండి అంటుంది ఒక ఆవిడ. మంత్రజపం చేసేటప్పుడు గణపతిని ప్రార్థించంటే గణపతి అంటే ఎవరని అడిగితే ఇక నేనేం చెప్పను? ఇక దెబ్బకి నాకు ఇందాక బ్రహ్మగారు బుర్ర కొక్కున్నట్టు కొక్కున్నాను అనమాట. గణపతి ఎవరంటే కృష్ణుడు ఎవరంటే ఏం చెబుతాం అనమాట. పారిజాతాపహరణం అంటే పారిజాతం అనే ఆవిడని కిడ్నాప్ చేశారంది ఒక ఆవిడ. మారిజా మాయిదారి పారిజాతం అనే పేరున్నవాడిని కిడ్నాప్ చేశారట. కలియుగ ప్రభావం ఇది. భగవంతుడి దేవల్ని మళ్ళీ మీలాంటి జ్ఞానులు తయారై భాగవతం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలని, కృష్ణుడు అంటే ఏమిటో రుక్మిణి అంటే ఏమిటో తెలుసుకోవాలని, అసలు పోతనకి పోతనకి తేడా తెలుసుకోవాలని మంగళాశాసనం చేస్తున్నాను. పోతన గారు కవిత్వం రాశారు పుస్తకం అంటే పోతన అంటే రాక్షసి కదండి, అది ఎప్పుడు రాసిందండి అందా ఒక ఆవిడ. పోతనేమో రాక్షసి, పోతనంటే కవిగారు పాపం. అంటే పోతన ఎవరో, శ్రీనాథుడు ఎవరో, నన్నయ్య ఎవరో, తెక్కన ఎవరో తెలియట్లేదు. ఇంకా అలాంటి అడిగి పద్మాకర్ గారు ఏం తెలుస్తారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంటే నీకేమో నీ వ్యాసుడే తెలియదాయి, కృష్ణుడే తెలియదాయి, ఇక పద్మాకర్ గారిని ఏం గుర్తుపెట్టుకుంటావు? కాబట్టి భగవంతుడు అందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఇప్పుడు ఎంతో ఆనందంతో ఆయన ఏమన్నాడు, భక్తి తప్ప నిన్ను పొందడానికి వేరే మార్గము లేదు, భక్తిని విడిచిపెట్టి తక్కిన మార్గముల తోలికి వెళ్ళడం పొల్లు బియ్యం కోసం దంచడంతో సమానం. ఈ శ్లోకానికి తెలుగులో అనువాదం చేస్తూ పోతన గారు, శ్రేయములు కురియు భక్తిని చేయక కేవలము బోధసిద్ధికి తపముంచేయుట విఫలము, పొల్లున ఆయము చేకురునే తలప అధికంబైనన్ అన్నాడు ఆయన. ప్రభు నాకు ఒక అనుమానం, నిన్ను చంపడం కోసం పోతన అనే ఒక రాక్షసి వచ్చింది, చండుబాలల్లో విషం కలిపి నీకు ఇచ్చింది, అయినా దాని పాలతో పాటు పాపాలు తాగి దానిని నీలో కలుపుకున్నావు. అటువంటి రాక్షస స్త్రీకి మోక్షం ఇచ్చిన నీవు నిత్యం నీకు పాలిచ్చే యశోదని, నీకు అన్నం పెట్టే నందుణ్ణి, నీ చుట్టూ తిరిగే ఈ ఆవుల్ని, ఈ గోపాలకుల్ని ఏ లోకానికి తీసుకెడతావో అని సందేహిస్తున్నాను అన్నాడు ఆయన. చంపడానికి వచ్చిన వాళ్ళని నీలో కలుపుకుంటే ఇక పాలిచ్చే వాళ్ళని ఎలా అనుగ్రహిస్తావు? నువ్వు కరుణాస్వరూపుడివి, అందువల్ల నీకు కోపం ఉండదు. నేను అమాయకుణ్ణి, నిన్ను పరీక్షించాను, నేను నీ బిడ్డను అనుకుని నన్ను క్షమించు. ఓ తల్లి గర్భవతి, ఆవిడకి 7 నెలలు వచ్చాయి. 7 నెలల్లో కడుపులో ఉన్న పిల్లవాడు అప్పుడప్పుడు కదులుతాడు, కాలుతో తంతాడు. ఈ తన్నుతున్నప్పుడు తల్లికి తెలుస్తుందిట అంటారు, నాకు తెలియదు ఎందుకంటే ఈ జన్మలో అవకాశం లేదు కనుక. సహజంగా గర్భవతులకి లోపల అప్పుడప్పుడు కొంచెం పిల్లవాడు కదులుతూ ఉంటే ఆ స్పర్శ తెలుస్తుంది. కడుపులో ఉన్న పిల్లవాడు కాలితో తన్నితే ఆ తల్లి ఎక్కడన్నా బాధపడుతుందా? బాధపడదు సరిగదా. ఎప్పుడు వీడు బయటకు వస్తాడా, రాగానే వాడి కాలికి గండ పిండేరం వేద్దామా అని ఎదురు చూస్తుందిట. అలా తల్లి కడుపులో ఉన్న పిల్లవాడు కాలితో తన్నితే పులకిస్తుంది తప్ప శపించి చంపకుండా ఎలా ఊరుకుంటుందో అలాగే నువ్వు కూడా ఊరుకోవాలి. ఎందుకని, ఈ లోకాలన్నీ నీ కడుపులో ఉన్నాయి, నేను నీ కడుపులో ఉన్న పసిపాపని, నేను కాలుతో తన్నాను అనుకుని నన్ను క్షమించన్నాడు బ్రహ్మగారు. భక్తులు ఇంత టెక్నిక్గా రక్షించమని కోరతారట పరమాత్మని. ఆయన నవ్వుకున్నాడు అప్పుడు. ఆయన, ప్రభు నీవు ఆదినారాయణుడవు, నళినాక్ష నీవాదినారాయణుండవు, జలమునారము జీవచయమునారము అందు నీ ఉంటను, నీ ఎందవి ఉంటను, నారాయణుండను నామ మొదవే. ప్రభు నిన్నంతా నారాయణ అని పిలుస్తారు. నారాయణ అనే శబ్దానికి అర్థమేమిటి? నారా అంటే నీరు, అయనము అంటే నివాసము. నార అయన నారాయణ, నీరే నివాసముగా కలవాడు. నీటిని నారములు అంటారు. నీటిలో నువ్వుంటావు, నీలో నీరుంటుంది, అందుకని నీకు నారాయణుడు అని పేరు. కేవలం నీటినే నారా అంటారా? నారము అంటే ప్రాణులు. మనందరం కూడా నారములు అని పిలువబడతాం. నువ్వు మా అందరిలో ఉంటావు, మేము నీలో ఉంటాం. ప్రాణులు నీలో, నీలో ప్రాణులు ఉంటారు కనుక నీవు నారాయణుడవు. ఇంకో అర్థం ఏమిటి? నారము అంటే జ్ఞానం. నార అయనహ అంటే జ్ఞానమునందు ఉండువాడు, జ్ఞానమే నివాసముగా కలిగినవాడు. నీవు జ్ఞానములో ఉంటావు, జ్ఞానము నీలో ఉంటుంది, అందువల్ల నీకు నారాయణుడు అని పేరు వచ్చింది. పద్యరూపులు ఎంత బాగా చెప్పారు చూడండి, జలము నారము జీవ చయము నారము అందు నీ ఉంటను నీ ఎందవి ఉంటను నారాయణుండను నామమదవే. అటువంటి నారాయణుడిని నేను నిన్ను పరీక్షించడం ఏమిటి కర్మ కాకపోతే? ఒకప్పుడు విష్ణువు ఎక్కడున్నాడో చూద్దామని బ్రహ్మ తానున్న తామర పువ్వు మధ్యలో కాడగుండ కిందకి దిగాట. ఈ కాడ ఎక్కడి నుంచి పుట్టింది? నేను తామర పువ్వులో ఉన్నాను, తామర పువ్వులోంచి పుట్టాను. ఈ తామర పువ్వు ఎక్కడి నుంచి పుట్టింది అని పరిశీలించడానికి ఆ తామర పువ్వు మధ్యలో ఉన్న రంధ్రం నుంచి కిందకి దిగాడు. అలా 100 ఏళ్ళు కిందకి దిగాట. 100 ఏళ్ళు కిందకి దిగినా ఈ విష్ణువు యొక్క నాభి కనపడలేదు. అప్పుడు నేను తెల్లబోయి 100 సంవత్సరములు కాడగుండా ప్రయాణించినా నాకు ఈ కాడ ఎక్కడి నుంచి పుట్టిందో ఆ ప్రాంతం కనపడటం లేదు, నా బర్త్ ప్లేస్ కనపడటం లేదు, నా నేటివ్ ప్లేస్ కనపడటం లేదు, నా ఆరిజిన్ కనపడటం లేదు అనుకుని విసిగిపోయి నన్ను కన్న తండ్రి నా పుట్టిన ఇల్లు చూపించు అని నిన్ను ప్రార్థించాను. అప్పుడు తక్షణం నీ నాభి, ఆ నాభిలోంచి పైకి వచ్చిన గొట్టం, ఆ గొట్టం పైన ఉన్న తామర పువ్వు స్పష్టంగా కనబడ్డాయి. 100 ఏళ్ళు వెతికి నీ బొడ్డే చూడలేకపోయాను నేను. బొడ్డు చూడలేని బొడ్డోడని బిడ్డని ఇప్పుడు నిన్ను పరీక్షించడం ఏమిటో కర్మ కాకపోతే? నాలో మోహం పుట్టింది, అజ్ఞానం పుట్టింది, నన్ను క్షమించు. భూరిలయ జలధి నిద్రిత నారాయణ నాభి కమల నాళము నజుండారయ పుట్టెననుట నిజమోరా జీవాక్ష పుట్టెనోటు తలంపన్. జగత్తులు అందరికీ తెలుసున్న ఒక సత్యం ఉన్నది, అదేమిటి? శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో గాఢంగా నిద్రపోతూ ఉండగా ఆయన నాభిలో నుంచి ఒక తామర పువ్వు బయటకు వస్తుంది. ఆ తామర పువ్వు తెల్ల తామర పువ్వు, తెల్ల తామర పువ్వు కాబట్టి దాన్ని పుండరీకం అన్నారు. పుండరీకం అంటే తెల్ల తామర పువ్వు. ఆ తెల్ల తామర పువ్వు మధ్యలో బ్రహ్మ పుట్టాడు, పుట్టి సృష్టి చేశాడు అని లోకమంతా ప్రశంసిస్తోంది. అలా నీ నుంచి పుట్టి నిన్ను గ్రహించలేక అజ్ఞానంతో నీ మీద నా మాయ ప్రయోగించిన నా అజ్ఞానాన్ని క్షమించు, నన్ను నీ దగ్గరికి చేర్చుకో, నీ బిడ్డని కాపాడకపోతే నేను ఏమైపోతాను? ఈ నాస్తికవాదుల్ని నాశనం చేసి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చెయ్యి. జిష్ణు నిశాట విపాటన వృష్ణి కులాంభోజ సూర్య విప్రామరగో వైష్ణవ సాగర హిమకర కృష్ణ పాషండ ధర్మ గృహదావాగ్ని. నీకు జయం తప్ప అపజయం లేదు. నిశాట విపాటన, నిశాటులు అంటే రాక్షసులు, రాత్రిపూట తిరిగేవాళ్ళు. పూర్వం రాక్షసులు రాత్రిపూట తిరిగేవారు, మనుషులు పగటిపూట తిరిగేవారు. ఇప్పుడు అంతా రాత్రిపూట తిరుగుతున్నారు కనుక 300 మంది నిశాటులు ఎక్కువైపోయారు. కానీ పూర్వం రాత్రిపూట రాక్షసులు తిరిగేవారట, పగలు మనుషులు తిరిగేవారట. అలా అందుకని రాత్రించరులు నిశాచరులు అని రాక్షసులకు పేరు. ఆ రాక్షసుల్ని నాశనం చేసే తండ్రివి నువ్వు. ఎప్పుడూ నీకు జయం తప్ప అపజయం లేదు. యాదవ వంశం ఒక తామర పువ్వు అయితే ఆ తామర పువ్వుని వికసింపచేసే సూర్యుడవు నువ్వు. గోవులను, వైష్ణవులను, విప్రులను, భక్తులను రక్షించే మహాత్ముడివి నువ్వు. వీళ్ళంతా కలువ పువ్వులైతే ఆ కలువ పువ్వులను వికసింపచేసే చంద్రుడివి నువ్వు. కృష్ణ పాషండ ధర్మ గృహదావాగ్ని. పాషండులు అంటే నాస్తికవాదులు. నిరంతరం రామాయణం లేదు, భాగవతం లేదు అని శ్రీరామనవమి నాడు రాముడి మీద డిబేట్ పెట్టి, కృష్ణాష్టమి నాడు కృష్ణుడి మీద డిబేట్ పెట్టి, మన దేవుళ్ళు లేరని ఓ దరిద్ర ఛానల్ ఎప్పుడు ప్రసారం చేస్తుందే, వాళ్ళందరూ పాషండులు. ఈ విధంగా కృష్ణుడిని పరిపరి విధాలుగా ప్రార్థించి మొత్తం పిల్లల్ని దూడల్ని అక్కడికి చేర్చి ఆయన దగ్గర నమస్కారం చేసి సెలవు పుచ్చుకుని బ్రహ్మ అదృశ్యం అయిపోయాడు. అప్పుడు కొండగుహలో ఉన్న పిల్లలు దూడలు అక్కడికి వచ్చారుగా, వాళ్ళకి మెలకు వచ్చింది. వాళ్ళంతా యథాప్రకారంగా పూర్వం చెరువు దగ్గర చద్దన్నం తింటున్నప్పుడు ఎలాగో ఉన్నారో అలాగే ఉన్నారట పిల్లలు. పక్కన గడ్డి మేస్తూ దూడలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణుడు ఆ మధ్యలోకి వచ్చాడు. రాగానే 7 ఏళ్ల పాటు నిద్రపోయామని తెలియదు పాపం వాళ్ళకి. ఈ 1 ఇయర్ అంతా నిద్రట్లో గడిచిపోయింది, 1 సంవత్సరం నిద్రపోయారు. ఎంత సుఖమో కదా పిల్లలకి 7 ఏళ్ల నిద్రపోతే. స్కూల్కి వెళ్ళక్కర్లేదు, డొనేషన్లు అక్కర్లేదు, గందరగోళాలు లేవు, ఏమీ లేవు. హాయిగా 1 సంవత్సర కాలం ఉట్టినే నిద్రట్లో గడిచిపోయింది ఇటు పాపం. అందుకని ఈ 1 సంవత్సరం గడిచినట్టు తెలియక ఇప్పుడే 5వ 7వ మనకి ఇప్పుడే ఇందాక కాసేపటి క్రితం కృష్ణుడు అఘాసురుణ్ణి చంపాడు అనుకుంటున్నారట వాళ్ళు. ఇంతలో కృష్ణుడి దగ్గరికి రాగానే, కృష్ణ వచ్చావా, నువ్వు అలా వెళ్ళగానే ఈ దూడలు ఇక్కడికి వచ్చాయి, నీ కోసం మేము అన్నం తినకుండా చద్దన్నం చేత్తో పట్టుకుని ఇలాగే ఉన్నాం, దా కలిసి భోంచేద్దాం అన్నారట. కృష్ణుడు నవ్వుకున్నాడు, ఈ ఏడాది వాళ్ళకి నిద్రపోయినట్టు తెలియదుగా చెప్పడం ఎందుకు అనుకుని, సరే కానివ్వండి అన్నాడు. వాళ్ళ మధ్యలో కూర్చుని హాయిగా చద్దన్నం భోంచేశాడు ఆయన. ఇంకా సాయంకాలం వేళ ఈ దూడలు పిల్లలు ఇప్పుడు ఒరిజినల్ ఇవి. ఇంత పూర్వం కృష్ణ పరమాత్మ ఆ రూపాల్లో ఉన్నాడు, ఇప్పుడు మొత్తం పూర్వం ఉన్న దూడలు పూర్వం ఉన్న పిల్లలు కలిసి అందరూ కలిసి ఇళ్ళకి బయలుదేరారు. ఆ బయలుదేరుతున్నప్పుడు ప్రసూన పించ మాలిక ప్రభా విచిత్రితాంగుడున్ ప్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధ లోకుడున్ ప్రసన్న గోప బాల గీత బాహు వీర్యుడయ్యు ఉల్లసించి ఏగ గోపకుల్ చలంగి చూడమందకున్. ప్రసన్నమైన ముఖంతో, శిరస్సు మీద నెమలి పించెంతో, చేతిలో కొమ్ము బోరాతో, మరో చేతిలో మురళీతో, ఇంకో చేతిలో వెదురుబెత్తంతో, నడుముకి వస్త్రం బిగించి కట్టుకుని, అక్కడున్న కొండ పువ్వుల యొక్క దండ చుట్టు చుట్టూతో చుట్టుకుని, ఆవు దూడలతో పిల్లలతో పాటలు పాడుకుంటూ మాటలు మాట్లాడుకుంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనానికి వెళ్ళాడు. ఇప్పుడు బృందావనానికి వెళ్ళగానే మళ్ళీ దూడల్ని పిల్లల్ని ప్రేమించడం మానేసి ఆవులన్నీ కృష్ణుడి చుట్టూ చేరి అంబా అంబా అని కృష్ణుడికి పాలిచ్చాయి, తర్వాత దూడలకి పాలిచ్చాయి. అలాగే తల్లిదండ్రులు ముందు కృష్ణుడి కౌగిలించుకొని ఆ తర్వాత తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు యథాప్రకారంగా అయిపోయాడుగా, దాంతో అందరి ప్రేమ కృష్ణుడి మీదకే వచ్చిందిట. ఈ విధంగా కృష్ణుడు 5వ ఏట అఘాసురుణ్ణి సంహరిస్తే 1 సంవత్సర కాలం నిద్రపోయిన కారణం చేత పిల్లలకి విషయం తెలియక 6వ ఏట ఇంటికి వెళ్ళి, ఈరోజే శ్రీకృష్ణుడు అడవిలో అఘాసురుడు అనేవాణ్ణి చంపాడు, మమ్మల్ని రక్షించాడు అని చెప్పారు. దీనికి గల కారణం ఏమిటో ఈపాటికే నీకు అర్థమయ్యింది కదా అని పరీక్షిత్తుకి సుకుడి కథంతా చెప్పి, ఇది జరిగిన కొద్ది రోజులకి మంచి మండు వేసవి వచ్చిందిట, వైశాఖ మాసం వచ్చింది. వైశాఖం జ్యేష్ఠం ఇవి బాగా వేసవకాలం కింద లెక్క. ఆ రోజుల్లో కేవలం వేసవకాలంలో ఎండ ఉండేది, ఇప్పటికి మళ్ళీ ఎప్పుడు చూస్తే అప్పుడు వేసవకాలం కాదుగా. మరి మీకు ముందే చెప్పా, ఇప్పుడు 2 కాలములు, చలికాలం లేదు, వర్షాకాలం లేదు, ఎండాకాలం లేదు, వేసవి మండు వేసవి, సమ్మర్ సూపర్ సమ్మర్, ఓన్లీ 2, ఇంకేం లేవు. అందుకే ఎక్కడ చూసినా ఏసీ లేకపోతే ఎవడో ఉండలేకపోతున్నాడు. ఈ మండు వేసవి వచ్చిందిట ఒకసారి. ఆ మండు వేసవి కాలంలో శ్రీకృష్ణుడు ఆ రోజు కూడా బలరాముడు లేకుండా పిల్లల్ని దూడల్ని వెంట పెట్టుకుని బృందావనంలో తిరిగాడు. వేసవి దెబ్బకి పిల్లలకి దూడలకి దాహం ఎక్కువైపోయింది, గొంతు పిడచకట్టుకుపోయింది, తట్టుకోలేకపోయారు. మంచినీళ్ళు మంచినీళ్ళు అని అలమటించిపోయి యమునా నది దగ్గరకు వచ్చారు. యమునలో ఒక ప్రాంతం, ఆ నది మధ్యలో ఒక చోట బాగా అగాధమైన గొయ్యి ఉన్నది. నదులలో ఉండే గోతులను హ్రదము అంటే మడుగు అంటారు. ఆ మడుగుకి కాళింది అని పేరు. కాళింది అంటే యమునా నది. ఆ మడుగులోకి అడుగు పెట్టి మొత్తం పిల్లలు దూడలు మంచినీళ్ళు తాగి తాగడంతో టక్కని చచ్చి కింద పడిపోయారు, అందరూ చచ్చిపోయారట. అప్పుడు కృష్ణుడు చూశాడు, విషయం అర్థం చేసుకున్నాడు, తన చూపులతో ఆ దూడల్ని పిల్లల్ని బ్రతికించాడు. అనగానే పరీక్షిత్తు మళ్ళీ అడిగాడు, అదేమిటి, యమునా నదిలో ఉన్న ఆ మడుగులో నీళ్లు తాగగానే పిల్లలు ఎందుకు చచ్చిపోయారు, దూడలు ఎందుకు చచ్చిపోయాయి? చచ్చిన వాళ్ళని కృష్ణుడు బ్రతికించాడు సరే, సరే అసలు చావడానికి మూల కారణం ఏమిటనగా అప్పుడు ఆయన చెప్పాట, పూర్వం కాళీయుడు అని పేరు కలిగిన ఒక సర్పం 101 మంది భార్యలు వాడికి, కాళీయుడి భార్యలు మొత్తం 101, గుర్రం గుడ్డిదైనా దానాకి తక్కువ లేదని వాడు పామైనా భార్యలు 101 మంది, తన భార్యలు 101 మందిని వెంట పెట్టుకుని కాళీయుడు అనేవాడు చాలా కాలం క్రితం యమునా నదిలో ఉన్న ఈ గోతిలో అడుగుపెట్టాడు, ఈ మడుగులు అడుగుపెట్టాడు. యమునలు ఆ ప్రాంతం బాగా లోతుగా ఉండడం వల్ల వేసవి కాలంలో యమునా జలం తగ్గినా ఇది మడుగు కాబట్టి అందులో నీరు మాత్రం ఉండేది, అందుకని ఆ మడుగులో అడుగుపెట్టి కాపురం పెట్టాడు. వాడికి 1000 మంది పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు భార్యలు వాడు ఆ నీటిలో రోజు విషం కక్కేవారట, దాంతో మొత్తం మడుగు నీరంతా క్రూర విషం అయిపోయింది, కాలకూట విషం అయిపోయింది. దానివల్ల ఏమయ్యేది, ఆ మడుగు ఎప్పుడు విషం వల్ల కొత్త 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 ఉడుకుతూ ఉండేది, సున్నం బట్టి ఉడికినట్టు ఉడికేది. ఈ విషపు గాలి పైకి వెళ్ళి ఆకాశ మార్గంలో ఆ మడుగు మీద నుంచి ఎగురుతున్న పక్షులన్నీ మాడి చచ్చిపోయేవిట. అప్పుడప్పుడు ఆ నీళ్లు నీళ్లు మడుగులో ఉన్న నీరు ఒడ్డుకొచ్చి ఒడ్డు మీద ఉన్న పచ్చగడ్డి అంతా మాడిపోయేదిటండి. కొన్ని చోట్ల యాసిడ్ పోస్తే పచ్చగడ్డి ఏమవుతుంది? మాడిపోతుంది. అలాగా గాలికి ఈ మడుగులో ఉన్న నీరు ఒడ్డు మీదకి వస్తే ఆ ఒడ్డు మీద ఉన్న మొత్తం పచ్చగడ్డి అంతా భస్మం అయిపోయేది. ఆ ప్రాంతం అంతా ఇసక కింద మారిపోయిందనమాట. అంతటి దుర్మార్గుడు ఆ కాళీయుడు. వాడి విషం వల్ల ఆ ప్రాంతం పాడైపోవడం వల్ల అక్కడికి ఎవరు వెళ్ళేవారు కాదు. పొరపాటు అక్కడికి వెళ్ళారంటే ఆ పాము విషానికి చచ్చేవారు. ఆ నీళ్లు తాగారంటే తక్షణం మాడిపోయేవారట. ఇది తెలియని పిల్లలు అక్కడికి వచ్చారు. దూడలు అక్కడికి వచ్చాయి. ఆ నీళ్లు తాగి చచ్చిపడ్డారు. దాంతో కృష్ణుడు వాళ్ళని బతికించి, ఓహో కాళీయా, ఈ మడుగులో అడుగుపెట్టి మడుగంతా విషపూరితం చేస్తున్నావన్నమాట, నీ సంగతి చూస్తాను అని దుష్ట శిక్షణ కోసం అవతరించిన పరమాత్మ వెంటనే పంచిని గట్టిగా బిగించి కట్టుకున్నాడు. పక్కన పెద్ద చెట్టు ఉన్నది. ఆ చెట్టు కడిమి చెట్టు. ఇప్పటికి కూడా చెట్టు ఉందండో ఎక్కడ? కాకపోతే ఇప్పుడు అంత పెద్ద చెట్టు లేదు. కాలప్రభావంతో కొమ్మలు విరిగిపోయి ఒక చిన్న కొమ్మ మాత్రం మిగిలింది. దాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఆ కదంబ వృక్షం పైకెక్కేట. పైకెక్కేటప్పుడు నీళ్లలో దూకాలంటే ఈ నెమిలి పించం ఊడిపోకూడదు కదా, అందుకని పించాన్ని కొప్పులో బంధించాడు, గట్టిగా కట్టుకున్నాడు. నడుముకున్న వస్త్రం గట్టిగా బిగించి కట్టుకున్నాడు. చేతులు ఒక్కసారి ఇలా చరుచుకున్నాడు. యుద్ధానికి వెళ్లే ముందు భుజాలు చరుచుకోవడం అనేది పూర్వం అలవాటు. అలా చరుచుకున్నాడు. కొమ్మ పైకెక్కాడు. ఆ కొమ్మ మీద నుంచి అమాంత నీళ్లలోకి ఒక దూకు దూకాడు. డైవ్ చేశాడనమాట. పైనుంచి కిందకి అందులోకి ఢామని దూకాడు. ఒక్కసారి ఆయన దూకడంతో ఆ మొత్తం నది భోగ భోగ పొంగిపోయి సముద్రం పూర్వం కెరటాలు ఒడ్డు మీదకి విసిరితే ఊళ్ళు ఎలా కొట్టుకుపోతాయో అలాగ కాళీయ నాగు ఉన్నటువంటి కాళింది మడుగులో ఉన్న నీరు 100 ధనుస్సుల మేర ఒడ్డుకొచ్చేసింది. అంటే ఇంచుమించుకో 1 కిలోమీటర్ దూరం పైకి వచ్చింది నీరు. అంటే ఎంత బలంగా దూకాడో చూడండి. ఆయన దూకడంతో ఆ నీరు పొంగి ఒడ్డు మీదకి వచ్చిందిట. ఒడ్డు మీద ఉన్న చెట్లన్నీ ఒక్కసారి కుప్పకూలిపోయాయి. ఇక నీళ్లలో దూకి పెద్ద పెట్టును ఏదన మొదలెట్టాడు. భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోప బాలకంఠీరవ పాత వేగ వికటీకృత భీషణ దుర్విషోర్మి సంపూరితమై వడిం కలగి పొంగి ధనుశ్శత మాత్ర భాగ విస్తారము పొంగి అమ్మడువు తప్త పయఃకణ బుద్బుదోగ్రమై. ఓ చోట ఓ బూర్లు మూకుడు పెట్టారు. ఆ మూకుడు బాగా కాల్చారు. కాల్చిన తర్వాత దాని మీద కాసిన పాలు పోస్తే ఏమవుతుంది? బుడబుడబుడ శబ్దం వచ్చి ఆ మొత్తం పాలు ఆవిరైపోతాయి, బుడగల కింద అయిపోతాయి. అలా కాలిన పెనం మీద పాలు పోస్తే ఎలా అయితే ఆవిరైపోతాయో అలా శ్రీకృష్ణుడు మహావేగంగా నీళ్లలో దూకి తన పరాక్రమంతో ఈదేస్తూ ఉంటే అందులోంచి ఇంతంత నురగలతో కూడిన జలం బయటకు వచ్చి ఒడ్డు మీదకి వెళ్ళి ఒడ్డు మీద ఉన్న ఇసుకలో కలిసిపోయిందిట. పొంగిపోయింది ఆ మడుగు. శ్రీకృష్ణుడు ఆ సమయంలో సింహం పిల్లలాగా ఈదడం మొదలుపెట్టాడు.